ఈ సంవత్సరం అంతట్లో ప్రభు మనకు చేసిన ఉపకారాలన్నింటినీ గుర్తిస్తూ ఒకరోజు ఆయుష్కాలాన్ని మనం కొనలేం కానీ, ఒకరోజు ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోలేం కానీ, ఒకరోజు అనేటువంటి టైంని సమయాన్ని కూడా మనం సంపాదించుకోలేం కానీ, దేవుడే ఆయన ఉచితమైన కృప చొప్పున మనల్ని స్థిరపరిచి ముందుకు కొనసాగింపు చేశాడు. మరి ఈ వారం, ఈ నెలలో, లేక ఈ సంవత్సరాంతంలో ప్రభు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆసక్తికరమైన వాగ్దానం యోహాన్ సువార్త 16:20. జాన్ 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించను, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా. ఆయన ప్రతి మాట కూడా నిశ్చయంగా చెప్పేవాడు. ఈరోజు ఆయన చెప్పిన చాలా బోధల్లో నుంచి నిశ్చయంగా చెప్పినటువంటి ఆయన మాట మీరు విన్నారు కదా. మీరు దుఃఖిస్తారు, ప్రలాపిస్తారు, కానీ మళ్ళీ చెప్తున్నాడు 20:2, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా. ఎక్కడ దుఃఖపడుతున్నారు, ఎలా దుఃఖపడుతున్నారు, దేనికి దుఃఖపడుతున్నారు, ఆ దుఃఖం సంతోషంగా ఆయన మలచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నీవు నీ దుఃఖాన్ని ఎవరితో పంచుకోలేని దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని కూడా ఆయన సంతోషంగా మలుస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ కారణం ఏదైనా ఉండి పలానా పరిస్థితిని బట్టి అని నువ్వంటే, ఆ పరిస్థితి అంతట్లో కూడా దేవుడే నీకు గొప్ప సహాయాన్ని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన దుఃఖమును సంతోషంగా పరుస్తాననే ఆయన మాటను ఎలా మనం తీసుకోవాలి ఆలోచిద్దాము. ఈరోజు చాలామందికి చాలా రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఆ దుఃఖాన్ని తీర్చుకోవటానికి మనకున్నటువంటి మార్గం ఏంటి? ఒకవేళ అనారోగ్యం ఉందనుకోండి, ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి, లేక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, లేక మంచి సర్జన్ని కన్సల్ట్ చేయాలి. వెళ్ళి ఆ ప్రదేశంలో మనకు కావాల్సినటువంటి ఆ అనారోగ్యాన్ని చెప్పి దానికి సంబంధించినటువంటి మందులు వారి దగ్గర తీసుకొని మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి. అదే సమాధానం లేని పరిస్థితి మనకు ఉందనుకోండి, అప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే మనకు సమాధానం ఇవ్వగలరో వారితో కూర్చుని వారితో మాట్లాడి వారి దగ్గర సమాధానాన్ని మనం కౌన్సిల్ చేసుకుని దాన్ని తెచ్చుకోగలుగుతాం. అయితే దైవ సంబంధమైన ప్రతి వాగ్దానము దేవునితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి పనిని మనం చేసేటానికి ముఖ్యంగా గుర్తుపెట్టుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో నుంచి Psalm 16:8 16:8 చూద్దాం. నీ జీవితం దేవునికి ఇష్టానుసారముగా, దేవుని చిత్తములో నిశ్చయముగా సంతోషంగా మారాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి మొదటి పని 16:8 Psalm 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచూ ఉన్నాను. సదాకాలము నీ గురి ఎవరి మీద నిలబెట్టాలి? దేవుని మీద నిలబెట్టాలి. ఆలోచిద్దాం, సదాకాలము అంటే ఏ కాలాలు? ఆల్ ది సీజన్స్. ఓకే, సీజన్స్ అనే పదం, ఎన్ని సీజన్స్ ఉన్నాయి మనకి? సునామీ వచ్చిన దగ్గర నుంచి మారిపోయినాయి, మూడే. ఒక సీజన్ ఎగిరిపోయింది. ఇంకా కొంతమంది చెప్తారు ఇంకా ఆల్ సీజన్స్, ఇంకా సదాకాలము, లైఫ్ లాంగ్. ఎవర్ లైఫ్ లాంగ్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైఫ్ ఉంది. వండుకున్న దానికి కొంత లైఫ్ ఉంది, మనకి వేరే లైఫ్ ఉంది, జంతువులకి వేరే లైఫ్ స్పాన్ ఉంది. ఏ లైఫ్? ఒక వ్యక్తి అనుకుంటే, ఒకవేళ నేను అని ఆపాదించుకుంటే నా లైఫ్ అనుకుందాం, రైట్? ఇంకా సదాకాలము ఎల్లప్పుడు అంటే, అదే ఎప్పుడు అంటే, బ్రతికి, ఓకే, బ్రతికి ఉన్నంత కాలం. ఇంకా ఆయన మాట చెప్తున్నాడు కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను, ద కాన్ఫిడెంట్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను. నీవు దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలి అని అంటే, ఒకవేళ ఈ రాత్రి లేక నిన్నటి దినము రాత్రి 31వ తారీఖు రాత్రి లాటరీ కనుక నీ తగిలింటే, ఆ లాటరీలో మరి ఇక సంతోషాన్ని పట్టలేము. ఆ రాత్రి కనుక ఎంత ఆనందం అంటే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు హుర్రే అని, ఆ చర్చి కాకపోతే నువ్వు యజ్ఞంతేసేవాడువు, యజ్ఞంతేసేదానువు. ఉదయకాలం నుంచి ఆ కమాండ్, లేక ఆ వర్డ్, ఆ ఇచ్చినటువంటి ఆ ఒక స్టేట్మెంట్ పట్టుకుని ఆ ఈ వాక్యం నా జీవితానికి, ఈ వాక్యం నా సంవత్సరానికి, ఈ వాక్యం 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 నిజమే. చాలామంది జీవితాలలో నేను ఆ వాక్యాలు తీసుకున్న వాళ్ళని చూశాను. అదే లాటరీ మంచి లాటరీ దొరికిన వాళ్ళు చూసినప్పటికీ వాళ్ళ లైఫ్లో ఏం మార్పు లేదు, ఏ మార్పు లేదు. వాళ్ళ అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. కావాలని చూసుకుంటే 2016 రాత్రి నువ్వు గెంతు 2017 వరకు అలాగే ఉంది. ఈ రాత్రిది రేపటికి ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నీ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని, వాగ్దానాన్ని స్వతంత్రించుకొని, నీ జీవితాన్ని దేవుని కొరకు ఫలింపే సంవత్సరంగా సంతోషంగా నువ్వు బ్రతికించుకోవాలంటే సదాకాలము ఆయన నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడననే విషయం నువ్వు చెప్పాలి. ఆయన నీ కుడిపార్శ్వం ఉన్నాడనే విషయం నీకు నమ్మకం ఉందా? నువ్వు నమ్ముతున్నావా? ఆయన నాతో ఉన్నాడు అని నమ్ముతున్నావా? ఆయన నా పక్కనే ఉన్నారు అని నమ్ముతున్నావా? ఆయన నా మాట, ఆయన మాట నేను వినగలిగే స్థాయిలో నా పక్కనే ఉన్నాడు అనే విషయాన్ని మనం చెప్పగలమా? చాలామంది మీ ఈ మాట చెప్పలేము. అందుకే దేవుని యందు నీ గురి నిలుపుకోవాలి. నీ గురి ఏంటి? నీ కనుచూపు దేని మీద ఉంది? నువ్వు దేని వైపు, ఎవరి వైపు, ఎలాంటి పరిస్థితుల వైపు నీ కనుచూపులు నెత్తుతున్నావు? అది నీకు ముఖ్యమైనది. సో ఈ సంవత్సరంలో గుర్తు చేసుకుందాము, ఇవి యేసు ప్రభు రాకడికి బాగా దగ్గరవుతున్నటువంటి సంవత్సరాలు. ఆయుష్కాలాలు తగ్గుతూ ఉన్నాయి. సో ప్రభు త్వరగా వచ్చేస్తానని చెప్పిన ప్రతి లేఖనము నెరవేరుతున్నటువంటి కాలాల్లో ఉన్నాం. అందుకని నీ విజన్ అంతా, నీ ఫోకస్ అంతా ఎవరైతే తొందరగా వస్తానన్నారో వాళ్ళ వైపు పెట్టాలి. వచ్చుతున్నానని చెప్పాడు, ఆలస్యము చేయక వచ్చినాడట. మీ చుట్టాలే గనక, మీ బంధువులే గనక, ఇక ఆడపిల్లలే గనక అయితే మీ తల్లి తండ్రి వస్తానన్నారు అనుకోండి, మీ ఊరు లేక మీ ఇంటికి, అమ్మ 3వ తారీఖు వస్తానమ్మా అన్నారనుకోండి, 2వ తారీఖు నుంచి ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంట్లో రెడీ చేసి, పెద్ద ఆయన ఆయనకి ఫ్లాస్క్ కావాలి, నిన్న ఒక సిస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నయ్య నేను 2 అలారంలు కొనుక్కుందాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. 2 అలారంలు ఎందుకు అంటే, ఒకటి నా మా నాన్నగారు లేచినప్పుడు కొట్టడానికి, ఒకటి నేను లేవడానికి కొట్టుకోవడానికి. ఏంటి అని అంటే, అప్పుడు అమ్మ చెప్తుంది, మా నాన్నగారు ఈ సంవత్సరం నాతో ఉండబోతున్నారు, ఆయన ఊరు నుంచి వస్తారు, మరి ఆయన పెద్ద ఆయన, ఆయనకి మనలాగా సెల్ ఫోన్ అలారం సెట్ అవ్వు, ఆయన కీ పెట్టే అలారం కావాలి కొనిపెట్టు అన్నారు, అందుకని ఆయన కోడు కొనుక్కున్నాను. మరి ఆయన లేచే టైంకి ముందు నేను లేగాలి కదా, ఆయన 5 నిమిషాలు పెడతాడో చూసుకుని దానికి 5 నిమిషాల ముందు నేను పెట్టుకుంటాను, అందుకని నా కోసం ప్రార్థన చేయండి. అవును, వచ్చే ఆయనకి ఏం కావాలో ముందుగానే నీ కొన్ని ఏర్పాట్లు చేసుకుంటావు. ఆయన ఫలానా రాక వస్తానని అని చెప్తే ఆ ట్రైన్కు, ఆ బస్ స్టాండ్కు వెళ్ళి ఆయన వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూసి, ఆ కార్ పట్టుకెళ్ళి వెయిట్ చేసి, లేకపోతే ఆ బండి పట్టుకెళ్ళి వెయిట్ చేసి, ఆయన వస్తున్నారు, నాకు కావాల్సిన వ్యక్తి వస్తున్నారు, మా ఇంట్లో ఉండబోతున్నారు, నాతో ఉండబోతున్నారని ఎలా ఎదురు చూస్తావో నీ జీవితంలో కూడా ఆయన కొరకు నువ్వు ఎదురు చూడగలగాలి. ఆయన త్వరగా వచ్చేస్తానన్నాడు, రాను అన్నాడు అనుకోండి మనం చూడక్కర్లే, వస్తాను అన్నాడు అనుకోండి కానీ మనం ఎదురు చూడాలి. అది నిజమైన నైతికత, బాధ్యత, ప్రేమ, మిక్కిలి నీ హృదయంలో రక్షించిన వాని గురించినటువంటి గమ్యం. సో ఆయన గురించి మనం ఆ నమ్మకం కలిగి ఉండాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పనులు చెప్తాను, మొదటిగా వినండి. ఈ 19వ కీర్తనలు అంటాడు, కీర్తన 19:1-2 వచనాలు ఆయన మాట చెప్తాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దాని చేతి ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచ్చు ఉన్నది. ఈ 2 మాటలు అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని నీ ముందు పెట్టుకోవడానికి మొదటి కారణం ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, త్రూ ద క్రియేషన్, సృష్టి నీ ముందు కనపడుతుంది కాబట్టి, సృష్టి కార్యము నువ్వు చూస్తున్నావు కాబట్టి, సృష్టి యొక్క ప్రతి ప్రణాళిక నీ కళ్ళ ముందు అలా క్లియర్గా కనపడుతుంది కాబట్టి, నీ హృదయం ఏం చేయాలంటే ఆయన మీద, ఆయన కొరకు ఎదురు చూడటానికి ఆ సృష్టిని నువ్వెప్పుడూ కూడా చూసుకోవాల్సి ఉంది. చాలామందికి మొక్కలు పెంచడం ఎంతమందికి ఇష్టం, మరి పెంచడం కాకపోయినా చూడటం ఎంతమందికి ఇష్టం, ఇప్పుడు ఎవరి దగ్గర పెరిగితే వెళ్ళి చూడటానికి ఎంత చేతులు దొరకకుండదంటే, ఆ చెట్టు నీళ్లు పొయ్యవు, ఎరువు వెయ్యవు, కలుపు తీయవు, దాన్ని ప్రోనింగ్ అంటే అవసరాన్ని కట్ చేసి దాన్ని పెంచాలని ప్రయత్నం చేయవు, పురుగు మందువు కొట్టవు, పువ్వు మాత్రం కోసేస్తాడు వెళ్ళి ఆ చెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అది ఒక రోజు 2 రోజులు కాదు, 10 రోజుల పాటు ఉంటుంది ఆ గులాబీ పువ్వు, అలాగే ఉంటుంది ఆ చెట్టుకి. తీసే పౌర్లు పెట్టి రాత్రికి మళ్ళీ కోపలోంచి పడేస్తారు. ఏంటి పరిస్థితి అంటే, నీది కానిది నువ్వు అనుభవించడానికి ప్రయత్నం. ఆ ప్రకృతితో ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించి, ప్రకృతి మధ్య దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో చూసుకుని, ఆ క్రియేషన్ అంతటిని బట్టి నీ హృదయం అంతా కూడా దేవుని మీదకు ఆశ పెట్టుకోవాలి. దేవుడు నా కుడిపార్శ్వం ఉన్నాడు, నాతో ఉన్నాడని చెప్పడానికి నువ్వు సృష్టించుకోవాలి. మరి నేను ఎప్పుడు చిన్నపిల్లలకి పాఠం చెప్పేటప్పుడు కొన్ని విత్తనాలు, మామిడికాయ టెంక, లేకపోతే అరటిపండు, మీకు అక్కడ ఏ అందుబాటులో ఉంటే ఆ పళ్ళు పట్టుకెళ్తాను. ఆ వాళ్ళకి ఏం చెప్తానంటే, చూసారా ఇదిగో ఈ టమాటో పండు చూడండి అని చెప్పి టమాటో పండుని చూపిస్తాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు తయారు చేశాడు. నేల నుంచి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు ఆదికాండ మొదటి అధ్యాయంలో? నేల నుంచి ఆ విత్తనములిచ్చు ఫలములను పట్టుకురమ్మని చెప్పాడు. అవి వచ్చాయి. ఆ రోజు నుంచి 2018 క్రీస్తు శకమని మనం పెట్టుకున్న క్యాలెండర్, అది గ్రెగరియన్ క్యాలెండరా, రోమన్ క్యాలెండరా, ఇప్పుడున్న క్యాలెండరా, తెలుగు క్యాలెండరా కాదు, ఏ క్యాలెండర్ ప్రకారమైనా ఈరోజు ఈ సమయమున నువ్వు ఈ పండును చూడగలుగుతున్నావు అంటే దీని విత్తనం ఎప్పుడు తయారు చేయబడింది? నువ్వు తయారు చేసినటువంటి బీటీ విత్తనాలు కానివ్వండి, లేకపోతే టిష్యూ కల్చర్ కానివ్వండి, జెనెటిక్ కల్చర్ కానివ్వండి, లేక ఇంకేదైనా మోడర్న్ థింగ్స్, ఇవన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సృష్టి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సృష్టిలో మారకుండా ఉన్నదేంటి? ఆయన ప్రకృతి. చాలామంది ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు ప్రకృతిని మారుద్దామని, మార్చగలరా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన ఉంటే కదల్చబడవు. నువ్వు ప్రకృతిని చూసి నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు నాతోనే ఉన్నాడు, నా కోసం ప్రకృతిని తయారు చేశాడు. ఆరో రోజు మానవుడిని తయారు చేయటం, ఆరో రోజు ఆ రెండవ భాగంలో మానవుడిని తయారు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి కాలము, మొదట 5.5 రోజుల పాటు ఆయన చేసినటువంటి కార్యం అంతా ఎవరి కోసం? జస్ట్ ఫర్ ఎ మ్యాన్. కేవలం మనిషి కొరకు ఆయన ఇంత ప్రణాళిక వేసినప్పుడు, ఆయన సృష్టి యావత్తుతో ఆయన ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోయావనంటే జాగ్రత్త. నీవు దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వం ఉన్నాడు, నేను కదల్చబడను, ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటాను, ఆయన నా దుఃఖాన్ని ఆనందంగా మలుస్తాడు అంటే నా దృష్టి అంతా ఎవరు పెట్టుకోవాలి? ఫస్ట్ ప్రకృతి మీద చూస్తూ దేవుని మీదకి మలుచుకోవాలి. ప్రకృతి సంబంధమైన ప్రతి కార్యము చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న పిల్లల సైన్స్ మీకు తెలిస్తే, ఇంటర్నెట్ మీకు ఎక్స్ప్లోరేషన్ ఉంటే కొంచెం ఆలోచించుకొని కూర్చోండి. లేదు ఇవేమీ లేకపోతే చక్కగా సాయంత్రం పూట మేడ మీదకో మధ్యలోకో వచ్చి 11-12 తర్వాత ఆ మేడ మీదకి ఆకాశంలోకి చూడండి. ఆకాశంలో నక్షత్రాలు దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడంట. వాటన్నిటినీ ఎక్కడ ఎలా ఉండాలో చెప్పాడంట. గ్రహాలన్నిటినీ క్లియర్గా చెప్పాడంట. ఇవాళ ఉదయం పేపర్ నేను చదువుతుంటే దాంట్లో న్యూస్ పేపర్లో రాశాడు, గ్రహమండలంలో సూర్య వ్యవస్థకు భూమికి కొంచెం దూరంగా 4 మళ్ళీ కొన్ని రకాల గ్రహాలు కనపడ్డాయి అని చెప్పారు. మానవుని మేధస్సులో ఉన్న టెలిస్కోపులు, పెరిస్కోపులు, రకరకాల స్కోపులు కనుక్కొని ఆ హబుల్ని ఎక్కడికి పంపించి ఇవన్నీ చెక్ చేస్తున్నా ఏమున్నాయో చూస్తున్నారు. కానీ ఏదో నేను కనిపెట్టాను అన్నాడు. ఎవడు కనిపెట్టాడు? తయారు చేసింది ఎవరు? తయారు చేసింది దేవుడు, కనిపెట్టింది మానవుడు. ఒకవేళ నేను కనిపెడితే నాకు ఆ పేరు పెట్టేసుకున్నారేమో. తోకచుక్కని హెలి కనిపెట్టాడు, ఆ తోకచుక్క పేరేమైంది? హెలి తోకచుక్క అయిపోయింది. నువ్వు కనిపెట్టి పేరు పెట్టుకున్నావు. సృష్టికర్త చెప్తున్నాడు, హే నేను చూసావా, నేను తయారు చేసి నువ్వు ఇప్పటికే ఎలా ఉన్నాయి అని నీకు అదృశ్యమైన కనపరచడానికి దేవుడు ప్రకృతిని ఓపెన్ చేస్తున్నాడు. ఈరోజు మనిషి సంపాదించుకున్న తెలివి, జ్ఞానం, వివేచన ఇవన్నీ చాలా తక్కువ. సైన్స్ని, నువ్వు చెప్తున్నటువంటి ఆ టెక్నాలజీని, ఇదంతా చాలా చిన్నది. దేవుడు నీతో ఉన్నాడనే విషయం ప్రకృతిని చూసి నేర్చుకో. ప్రకృతిలో జరుగుతున్న పరిస్థితులను చూసుకో. వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా అమ్మో వర్షం పడుతుంది, మా ఇంట్లో బట్టలు నడిచిపోతాయి, మా ఇంట్లో ఆ చూరులోంచి నీరు గారిపోతాయి, లేకపోతే ఇక్కడేలాగా అయిపోద్దని సర్దుకుంటావే, ఆ టైంలో ఒక్క నిమిషం ప్రభువా ఆకాశంలో నీ సృష్టి ఇదిగో వర్షం రూపంలో పడుతుంది చూడు, చుక్క చుక్క ఇదిగో నా చేతి మీద పడుతుందంటే నేనేమీ చేయలేదు, ఇంకేమైనా చేయాలంటే ప్రకృతికి తూట్లు పొడిచాను, దీన్ని నాశనం చేశాను, నా సొంత జ్ఞానంతో ప్రకృతికి వ్యతిరేకంగా, నియమానికి వ్యతిరేకంగా చెట్లను నరికి నీ పనిని నేను పాడు చేస్తున్నాను, కానీ నువ్వైతే ఎంత నమ్మకంగా ఈ వర్షాన్ని కురిపించావు భూమిని సజ్జపరచడానికి అని చెప్పి దేవుని స్తుతించాలి. నువ్వు కదల్చబడవు. వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో ఉండాలంటే నీ ఆశ దేవుని మీద పెట్టుకోవాలి. ఈ సంవత్సరపు ప్రారంభం నుంచి నీ ఆశ అంతా దేవుడే, నా ఆశే దేవుడు, నా ఆలోచనే దేవుడు, నా దృష్టి దేవుడు అనే దేవుని సంగతులను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రకృతి మీద పెట్టుకో అని అంటున్నాడు. పగటికి పగలు ఏం చేస్తుందంట? బోధ చేస్తూ ఉంది. రాత్రికి రాత్రి జ్ఞానమును వివరిస్తుంది. నేను ఉదయకాలం చూసేటప్పుడు నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదయాన్నే లేచి 4:30 తర్వాత ప్రార్థన అయిపోయి పడుకుని పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళిపోదాం అనిపించి లేచి వెళ్ళిపోతున్నప్పుడు చీకట్లోంచి లగెళ్తుంటే సూర్యుడు ఇలా బయటకు వస్తుంటాడు. కొద్దిగా ఒక రౌండ్ వేసి వచ్చేటోడికి ఇంకొంచెం పైకి, ఇంకో రౌండ్ వేసేటోడికి ఇంకొంచెం పైకి. కొంతమంది పిల్లలు అలా చేయలేలా అడ్డం పెడతా ఉంటారు. ఎవరికి? ఆడిక సూర్యుడిక పిల్లలు ఆట ఆపేసాను అంటాడు. మళ్ళీ ఆపేసే లోపు అది లేచిపోతూ ఉంటుంది బయటికి, మళ్ళీ లేపుతుంటాడు, మళ్ళీ లేపుతుంటాడు. వాళ్ళ ఆశ అంతా ఏంటంటే నేనేదో అరిచేతులతో అడ్డం పెడదాం అనుకుంటున్నాను. కానీ దేవుడు సృష్టిని ఏం చేస్తున్నాడు? నీకేది కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు. ఈరోజు నా ఫోన్లో వెదర్ యాప్ ఒకటి ఉంది, దాంట్లో చూస్తున్నప్పుడు హ్యూమిడిటీ ఎంత ఉండాలో, విండ్ ఫ్లో ఎంత ఉందో, సన్ రైజ్ ఎన్ని గంటలకో, సన్సెట్ ఎన్ని గంటలకో, వర్షం ఇవాళ రేపట్లో ఏమైనా పడచ్చో లేదో, క్లౌడీగా ఉంటుందో, విజిబిలిటీ ఎంతో, అన్ని డీటెయిల్స్ దానిలో వస్తుంటే మానవుడు ఈ విషయాలన్నీ అక్కడికి ఏదో పంపించి తెలుసుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు డిసైడ్ చేశాడు? సృష్టిని ఎప్పుడు డిసైడ్ చేశాడో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన కార్యాలు చేస్తున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు, నీకు తెలీదు, దాని గురించి ఎవరైనా ఆలోచించారా? మా చర్చిలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన రెయిన్ క్యాలిక్యులేషన్ డిపార్ట్మెంట్ ఏదో ఉంది దానిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూపించాడు వర్షం ఎలా కొలుస్తారని, అంటే చెప్పలు చూపించాడు. ఏంటంటే 2 మిల్లీమీటర్స్ అనుకో బ్రదరు, ఈ ప్లేట్ నిండిపోద్ది అన్నాడు. 5 మిల్లీమీటర్స్ అనుకో, ఈ ప్లేట్ నిండిపోద్ది. 6 మిల్లీమీటర్స్ ఈ ఆ ప్లేట్, ఏ ప్లేట్ పూర్తిగా నిండిందో చూసి ఆ ప్లేట్ని బట్టి 6 మిల్లీమీటర్స్ వర్షపాతం విమానాశ్రయంలో పడింది, పలానా రేడియో కేంద్రం దగ్గర పడింది అని మేము చెప్తామండి అన్నాడు. ఓహో, మీరు వీటిని క్యాలిక్యులేట్, వర్షం ఎప్పుడు పడద్దో చెప్పగలరా? ఆయన అంటాడు, వాతావరణ శాఖ మీద ఉన్న పెద్ద అపవాదం అదే సార్, ఈడు పడద్దంటే అడు పడదు, అడు పడద్దంటే ఇక్కడ పడుతుంది. ఎంత ఎటకారం అయిపోయామో బతుకులను చూసి చాలా సిగ్గుపడిపోతున్నాం సార్ అని. ఏమండి అని అంటే, ఏం చెప్తాం సార్, మేము మ్యాప్ను చూడాలి తప్ప దేవుడిని చూడలేం కదా. బైబిల్ చెప్తుంది, ఆకాశములు ప్రకృతి పగటికి పగలు రాత్రికి రాత్రి ఆయన జ్ఞానమును వివరిస్తున్నాయి. ఆ సన్ ఎంత పర్ఫెక్ట్ టైంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇన్ని అక్షాంశాలు ఇన్ని రేఖాంశాలు ఇన్ని క్రమంలో ఈ రీతిగా జరగాలి అనేది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి నువ్వు నీ ఆశ అంతా ఎవరి మీద పెట్టుకోవాలప్పుడు, ప్రకృతి మీద జరుగుతున్న విషయాల మీద చూసి నువ్వు దేవుని మీద ఆలోచన పెట్టుకో. మొదటి అధ్యాయం రోమపత్రిక 20వ వచనం చెప్తుంది, రోమన్స్ 1:20, రోమపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు. రోమపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం, రోమన్స్ 1:20, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్న గనుక వారు నిరత్తురులై ఉన్నారు. సృష్టి, దేవుని యొక్క ప్రతి కార్యం ఎప్పటి నుంచి బయలుపరచబడుతుంది? జగత్తు ఉత్పత్తిని మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. నీవు ఈరోజు దేవుడు నీతో ఉండేటప్పుడు, నిన్న ఒక రాత్రి మన 31వ రాత్రి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు ఒక మాట చెప్పాడు, నా జీవితంలో దేవుడు ఏమిటి చేయలేదు, నేను మాత్రం ఇలాగే ఉన్నాను అన్నాడు. ఆ మాట మళ్ళీ అనండి, దేవుడు ఏమీ చేయలేదు, నేను ఇలాగే ఉన్నాను. నిజంగా ఏమీ చేయకపోతే ఆడు అలాగే ఎందుకు ఉంటాడు? ఆడు ఉండడు. వాడు హృదయం ఏంటి, ఏదో చేయటానికి నేను లెక్క పెట్టలేదు, అంత లెక్కించగలిగేంత రిమార్కబుల్ నోటీస్ చేయాల్సిన క్రియలు ఏమి నా జీవితంలో ఏం జరగలేదు, నా అప్పు తీరలేదు, నా జబ్బు తగ్గలేదు, నా పిల్లలు నా దగ్గరికి రాలేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంది, నాకు ఇలాగే ఉన్నాయి, నాకు అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి, ఏటీ చేయలేదు దేవుడు, నేను మాత్రం ఇలాగే ఉన్నాను. అందరూ మౌనం అయిపోయారు. ఏంటి పాపం, వీడికి ఒక్కడికే దేవుడు ఏటీ చేయలేదు కావసం అనుకుని. నిజమేంటి చెప్పండి, వాడికి ఒక్కడితోనే సమస్యను ఏమీ తీర్చుకోకుండా, అంటే సమస్య ఏది తీరకుండా ఉండడానికి దేవుడు ఆపాడా లేదా? తీరకుండా ఉండడంలో కూడా దేవుడి కార్యం ఉందా లేదా? మాట్లాడరేమండి, ఏమండి, రోడ్డు మీద ఎవరో మతిస్థిమితం లేని పిచ్చి అమ్మాయి ఎవడో కామాంధుడు చేసిన ఒక చెత్త పనికి గర్భం ధరించి బిడ్డను కంది అని పేపర్లో చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ వివాహం అని 15 మంది పాస్టర్లను స్టేజ్ ఎక్కించి ప్రతి ఒక్కరి చేత గ్రీటింగ్లు చెప్పించి ప్రతి ఒక్కరు బుర్రల మీద చేతులు వేయించి చేతులు ఎత్తించి ప్రార్థన చేయించి పరిశుద్ధ వివాహం చేస్తే పెళ్లికి పిల్లలు అవ్వాల, అదే పిల్లలు పుట్టలు అప్పటి వరకు 8 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయి అంటుంది, ఇంతమంది దైవసులు నా మీద చేసినా అంది. అంతేగాక ప్రతి సంవత్సరం ఎవరెవరు పెళ్లి చేశారో ఆయనకి, ఆమె పెళ్లి పీటల మీద స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతాడు యానివర్సరీకి, అయినా నా గర్భం ఇంకా దీవించబడలేదంటే దేవుడు ఉండడం నీతో అన. దేవుడు ఉండడం ఏంటండి, నీ గర్భం ఆపినోడు ఎవడు? చెయ్యబెడితేనే దేవుడు, అక్కడ ఆ కార్యం ఆపితేనే కదా దేవుడు పనిచేస్తున్నాడని నీకు అర్థం కావాలండి. అదేంటండి, దేవుడు పనిచేస్తే సాక్ష్యం కనపడాలి కదా, అదే కనపడుతుంది కదా. చేస్తేనే దేవుడా, చేయకపోతే దేవుడు కదా. యోబో మాట అన్నాడు కదా ఒకసారి, ఏ ఏంటి నువ్వు అనుకుంటున్నావు అంటే జరగలేదు అని. అంటే దేవా, ఈ నెల కూడా నువ్వు నాతో ఉన్నావా, ఈ గర్భం రాకుండా ఈ నెల నువ్వు ఆపావా? బైబిల్ చెప్తుంది వారు కూడుకొనగా యెహోవా జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలు చేస్తారని, నువ్వు ఆపేశావు, నువ్వు ఆపినందుకు నువ్వు ఉన్నావు. ఏ నీ హృదయంలో ప్రతిసారి ఇచ్చినప్పుడే, ఉండినప్పుడే, పొందినప్పుడే, జరిగినప్పుడే, అందుకున్నప్పుడే ఆపండి. దేవుడు నీతో ఉంటే కొన్ని పనులు అలా ఆగుతాయి, అలా ఆపటం దేవుని యొక్క ఉద్దేశం. వాటిని గమనించాలి కదా, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏమిస్తాడని, ఉత్తమమైంది ఇస్తాడు. ఉత్తమమైన వాళ్ళని ఆయన ఆలోచిస్తుంటే ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు నువ్వు గుంజుకుంటే ఎలా అవుతుంది? ఆయన ఉన్నాడు, ప్రకృతిని చూచి జగదుత్పత్తి మొదలుకొని ఆయన చేసిన కార్యాలను నువ్వు పరిశీలనగా చూస్తే మౌనంగా ఉంటావు. దేవుడు నాతో ఉన్నాడు, నా కన్నులు ఎప్పుడు దేవుని మీద పెట్టుకుంటాను, నా ఆశ అంతా దేవుని మీద పెట్టుకుంటాను, నా ప్రాణం యెహోవా మీద పెట్టుకుంటాను, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు, నేను కదల్చబడను. ప్రతిసారి నీ హృదయం అంతా దేవుని మీదకు పెట్టుకోవటానికి ఇష్టపడాలి. 68:11 ఉంటాడు, 68:11 Psalm 68:11, 68:11 మాట, అమ్మ 8వ వచనం చదువుదాం ఒకసారి, భూమి వణికెను, దేవుని సన్నిధి సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సన్నిధిని ఆవలి సీనాయి కంపించను. భూమి ఏం చేసిందంటే దేవుని సన్నిధికి ఏమైంది, భూమి ఏమైంది దేవుని సన్నిధికి వణికింది, అంతరిక్షము దేవుని సన్నిధికి దిగజారింది అంటే కదిలింది ఒకసారి లాగా, అంతరిక్షం కదిలిందంట. అంటే నువ్వు చెప్పేటువంటి సైన్సు, నువ్వు చెప్పేటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ, నువ్వు చెప్పేటువంటి విషయాలు, బైబిల్ దానికి చాలా క్లియర్గా కౌంటర్ ఇస్తుంది. అది నువ్వు అనుకునేంత జ్ఞానం నీ బుర్రలో. ఒకవేళ సైన్స్ అయితే ఇట్స్ ఎ లిమిటెడ్ నాలెడ్జ్. యువర్ నాట్ ఎవ్రీథింగ్, యువర్ సైన్స్ ఇస్ నాట్ ద ఎవ్రీ సైన్స్. ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సైన్స్ చదువుకుని ఉండటావు, కానీ దేవుని సన్నిధికి ఆ సైన్స్ కూడా ఏమైందట, కదిలింది వణికింది అని చెప్తా ఉన్నాడు. సో ఆ వదిలి ఆ కదిలినటువంటి ఆ పరిస్థితిని మీరు చూసినప్పుడు దేవుని యొక్క పరిస్థితి అంతా కూడా దేవునికి గొప్ప కార్యాలు చెప్పేదిగా మారుతూ ఉంది. ఈరోజు నీ హృదయం అంతటితో దేవుని సన్నిధిని నువ్వు వెతికేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ప్రకృతితో ఉన్న దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. కాబట్టి నా హృదయం అంతటిని ఎవరి మీద పెట్టుకుంటాను, దేవుని సన్నిధికి పెట్టుకుంటాను. అందుకు ఆయన కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. భూమి మారలేదు, కాలము మారలేదు, కాలగతులు వశం ఆయన వశంలో ఉన్నాయి. కానీ నీ చరిత్రలో చాలామంది మారుతున్న ఈరోజు నీ కాలంలో దేవుడు నీతో చెప్తున్నాడు. 2018 మొదటి వారంలో నేను నీతో ఉండబోతున్నాను, నేను నువ్వు నా మీద ఆశ పెట్టుకోగలవా, నువ్వు నా మీద ఆశ పెట్టుకోగలవా, నేను నీ విషయంలో అన్నింటిలో నేను కార్యం చేస్తానని. యేసుక్రీస్తు వారు చేసిన పని మరొక మాట చెప్పాల్సింది ఉంది మీకు. ఒకసారి చూడండి ఆదికాండము 24 జెన్సస్ 24:63 ఆదికాండము 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి, ఎక్కడికి వెళ్ళి ఎందుకు పొలంలోనికి వెళ్ళాలి, ప్రార్థనా మందిరంలోకి ఎందుకు వెళ్ళకూడదు, అప్పుడు ఆ వచ్చిన ఒక్క నిమిషం కొంచెం లోతుకి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చేసిన పని కూడా ఒకసారి చూపించాలి. మత్తయి సువార్త 14:23 జాన్ మాథ్యూ 14:23 మత్తయి సువార్త 14:23 జనసమూహమును, మత్తయి సువార్త 14:23 ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం ఇప్పుడు ఒంటరిగా ఉండెను. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు, పొలంలో ఒంటరిగా. ఏసెలా వెళ్ళాడు, కొండ మీదకి ఒంటరిగా. ఏం జరిగింది రెండింటికి తేడా ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఏదైనా చేలో కానీ పొలంలో కానీ తోటలో కానీ ఎక్కడైనా ప్రకృతి దేవుని పక్షంగా వచ్చినటువంటి ప్రకృతిని నువ్వు చూడగలిగే ప్రదేశంలో ఒంటరిగా వెళ్తే నీకేం ఫీలింగ్ వస్తుంది, నీకేం ఆలోచన వస్తుంది, అటుని చూసినా వాటర్ ఫాల్స్ని చూసినా సీని చూసినా చెరువుని చూసినా ఒంటరిగా నువ్వు ఒక్కదే ఒక్కడే ఉంటే నీకు ఆ చెట్లు ఆ మొక్కలు ఆ గడ్డి లేకపోతే ఏది ఉంటుంది నీకు ఏదో ఒక ఫీలింగ్ మాత్రం కలుగుద్ది, నిమ్మళంగా అవుతుంది. ఎందుకు ఆనందం ఆహ్లాదం హృదయంలో ఒక తెలియని అదేంటో తెలుసా, దేవుడు నేను నీకోసం చేశాను అని చెప్పేటువంటి స్వరం. ఇది నీకోసం నేను చేసిన ప్రణి. ఆ పువ్వులు ఆ ఆకులు ఆ గడ్డి రకరకాల రంగులు రకరకాల వాసనలు రకరకాల ఫలాలు రకరకాల పుష్పాలు రకరకాల జాతులు వేల కోట్ల లక్షల రకాల జాతుల్ని క్లాసిఫై చేయడానికి జియాలజీ ఒప్పుకోలేక బాటనీ ఒప్పుకోలేక రకరకాల వర్గం అని చెప్పి ఇది ఈ వర్గం ఇది వర్గం అని చెప్పేసుకున్నారు. కాదు, దేవుడు చేసిన ఎంత విచిత్రమైన అనుభవం ఏంటంటే ప్రకృతి ఆయనకు లోబడింది, ప్రకృతి సంబంధమైన మనిషి ఆయన దగ్గరకు రావడానికి ప్రకృతిని ఎంచుకునేవాడు, ఆ ప్రకృతిలోనికి వెళ్ళి ఆ ఒంటరిగా గడిపేవాడు. ఈరోజు నీకు పట్టణంలో ఉంటున్నావు, కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నావు, మనకు అవకాశం లేదు చెట్లు పొట్లు తిరగడానికి. ఎప్పుడైనా అవకాశం ఉందనంటే అలాంటి ప్రదేశాలకు, మీ పుట్టినిళ్ళకో ఎక్కడో పల్లెటూరులకు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బీ అలోన్, ఐసోలేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఆ టీవీ, ఆ జల్దీ ఫైవ్, అక్కడ ఉన్న ప్యాకాట్లు, అక్కడ ఉన్న కోడి పందాలు, అక్కడ ఉన్న పనికిమాలిన పొగరు కబుర్లు, ఆ అసలు సినిమా చప్పుళ్ళు వాటిని దాటిపోయి గెట్ ఐసోలేట్, సపరేట్ అయిపోవు. దేవుని మీద ఆశ పెట్టుకుని ప్రాణాన్ని ఒంటరిగా కూర్చోడానికి వెళ్ళు, ఆ పొలంలోకి వెళ్ళు, ఆ ఇంటి బయటికి వెళ్ళు, ఆ పెరట్లోకి వెళ్ళు, ఒక్కదాని వచ్చాడు చూసి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించడం ప్రారంభించి, ప్రభువా ఈ ప్రకృతి పగటికి పగలు బోధ చేస్తుంది కదా, నాతో నేను మాట్లాడి నేను నీతో మాట్లాడతాను. ఇవన్నీ ప్రకృతి అంతా దేవుని స్తుతిస్తుందా లేదా. ఒక భక్తుడు పాట రాశాడు, పొద్దున్నే లేచంట పిట్లన్నీ ఏం చేస్తాయంట, దేవుని స్తుతిస్తాయంట. ఆయన మహింపరుస్తుంటాయంట అని చెప్తుంటాడు. ప్రభువా, క్రొత్త దినం వచ్చేసింది, రాత్రి మేము పడుకున్నప్పటికీ తెల్లవారికి ఎంత హ్యాపీగా మనం లేచిన వెంటనే క్యాలీఫ్లవర్ చవగ్గా ఉంది వండుకుందామా, క్యాబేజీ వండుకుందామా, లేకపోతే చిక్కుడుగాయలు తెచ్చుకుందామా, లేకపోతే ఏం వండుకుందాము, ఇడ్లీయా, ఉప్మాయా, చపాతీయా, పూరియా, అవాటికి ఏమీ చింత లేదు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టవు, ఓవెన్లో వేడి చేయవు, వాటికి ఇల్లు లేదు, పడుకోవడానికి బెడ్ లేదు. బైబిల్ మార్చుకో, నీకు కావాల్సినట్టు చెప్పుకో. దాటిని చూసి హా ఉదయాన్న లేచి కిల 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 ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఒరే మేము లేచాము లేకండ్రా, కోడి కొక్కో లే కొక్కో రొక్కో నేను లేచాను చూడు, మనకి ఈనే సప్పుళ్ళే లేవు, కోళ్ళే లేవు మనకి. అంటే ప్రతి సందర్భం ఏమైపోతుంది, దేవుని సృష్టి ఆ సృష్టితో పాటు నేను భాగం అవ్వాలి, నేను వెళ్ళాలి, నేను చూడాలి. ఒక ఆయన అంటాడు, ఉదయకాలంలో సూర్యోదయాన్ని చూడలేని వాడు సూర్యాస్తమయాన్ని చూడటానికి ఓపిక ఉండదు అన్నాడు. నిజమే, సన్సెట్ ఎప్పుడైందో మనకు తెలుసా, లైట్లో ఉండిపోతున్నాం మనం, ఏసీల్లో ఉండిపోతున్నాం మనం, బయట ఏడయ్యిందా అంతే ఆశ్చర్యం. అప్పటికి అంతా అయిపోద్ది, అప్పుడు అంటే ఎందయ్యిందా, పెట్టు జబర్దస్తి పెట్టు, అరే నీ ఎదురుగా ఉన్న మోకోడితో మాట్లాడడానికి లేక టీవీలో ఆడెవడో సెటర్లు వేసి ఆడెవడో సన్నాస్ కబుర్లు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి పోకిరి పనుల దగ్గర ఆనందించడం, ప్రకృతిని చూసి ఆనందించడం నేర్చుకో, ప్రకృతి మీద ఆశ పెట్టుకో. మొదటగా ప్రభు ఎంత ఒంటరిగా వెళ్ళి ఆయనతో గడిపేవాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిగా ప్రకృతి మీదని ఆశ పెట్టుకుని దేవుని మీద పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగి దేవుడే నా పక్షంగా ఉన్నాడని నేను కదల్చబడనని ప్రభువు చూసి ఆనందించడానికి పెట్టుకో. కొత్త సంవత్సరం వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది కానీ. రెండవది, సెట్ ద లార్డ్ బిఫోర్ యువర్ థాట్స్ త్రూ ద గాడ్స్ రెవల్యూషన్. దేవుని యొక్క ప్రత్యక్షతల మధ్య నీ ఆశ దేవుని మీద పెట్టుకో. దేవుడు నీకు ఏదైనా ప్రత్యక్షత ఇస్తాడంటే ఆ ప్రత్యక్షమైన రెవల్యూషన్ చూసి ఆ దేవుడు నాతో ఉన్నాడని దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించే ప్రతిసారి మొదటిగా ప్రకృతి సంబంధమైన విషయాల మీద, నీ ప్రార్థనా జీవితం మీద, నీ విశ్వాసం మీద, నీ చూచుచున్న వాటిని, వినుచున్న వాటిని, వాసన చూచిన వాటిని, తినుచున్న వాటిని, అనుభవిస్తున్న వాటిని, తాకుతున్న వాటిని, ప్రకృతి సంబంధమైన ప్రతి దాని మీద నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో. రెండవదిగా దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత మీద నీ మనసుని పెంచుకోవడానికి ప్రయత్నించేయండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీ 2, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందు గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంకు గోచరము కాలేదని వ్రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా శోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరెవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇప్పుడు నీకు దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని ద్వారా వచ్చే ప్రత్యక్షతలను చూడటానికి ప్రయత్నించాలి, ద రెవల్యూషన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి కొన్ని మాటలు చెప్తున్నాను వినండి. ఎలాంటి ప్రత్యక్షతలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉద్దేశము, ఇవన్నీ కూడా మానవుని కొరకు దాచిపెట్టుంటే అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అర్థమవ్వని వారు. మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు అక్కడే ఏవో ఉన్నాయని మీకు అర్థం కావాలి. ఇక్కడ కొంతమందికి ఈ 2017 చేదైన అనుభవాన్ని కలిగించింది. ఆ చేదైన అనుభవం కొంతమంది వ్యక్తుల్ని పోగొట్టుకున్నావు. ఆ వ్యక్తులు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వారు, ముఖ్యమైన వారు, లేక కావలసిన వారే, నీకు నచ్చిన వారే. వారిని దేవుడు తిరిగి, దేవుడు ఏం చేశాడు, నేను ఒక తమ్ముడు వచ్చి నాకు ఒక బొమ్మ చూపించాడు. దాన్ని చూసి నాకు చాలా బాధ కలిగింది. ఏంటంటే మా నాన్నగారు స్వర్గస్థులైనారు, అందుకని మేము చింతిస్తున్నామన్నాడు. ఎవరన్నా ఉన్నారా ఈ పదం ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఏమన్నారు, ఏం చెప్పాను నేను, స్వర్గస్థులైనారు అందుకు మేము చింతిస్తున్నాం. ఆ కాల్చిన బూడి తీసుకెళ్ళి స్వర్గంలోకి వెళ్ళడానికి ఎక్కడ కలుపుతారు. ఇప్పుడు ఈ పత్రిక మీద పేపర్ మీద ఏం రాశారు వాళ్ళు, అందుకు మేము స్వర్గస్థులైతే చింతించడం వేటి ఆనందించాలి కదా. మాట్లాడరా, 99వ కీర్తనలో వాక్యం ఏం చెప్తుంది, నరులారా తిరిగి రండని పిలిస్తేనే భూమి మీద నుంచి ఎవడైనా బ్రతకాలి. ఎవడైనా బతికున్నాడు నోవో అక్కడ హనుకుని పక్కకి పెట్టేద్దాం, మనలో ఎవడైనా నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు వెళ్ళిపోయిన వాడు ఉన్నాడా? ఫోటో ఆధార్ కార్డు నెంబరు మీరు పేపర్లు వేయండి, ఎక్కడో చోటు దొరికేతాడు. భూమి మీద ఉన్నంత వరకు ఎక్కడున్నా దొరికేస్తాడు, దొరకడా, అదే ఇండియాలో ఉంటే దొరికిపోతాడు. ఏలుముతలు దొరికాయనుకోండి, పోలీసుడు ఎక్కడన్నా పట్టుకోతాడా లేదా? ప్రపంచంలో ఎక్కడో దొరికిపోతావు, ఇంక్లూడింగ్ నీకేమి రెడ్ కార్నర్ నోటీస్ ఏమి ఇవ్వక్కర్లే, ఇంటర్నేషనల్గా నీకేం దొరికేస్తావు, పట్టేస్తాడు. ఇప్పుడు నిజం చెప్దాం, ఏ ప్రదేశంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకైతే అవకాశం లేదనే విషయం నీకు అర్థమైంది, దొరికేస్తావు. నరులారా రండి అని అంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు అని నువ్వు చింతిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నిజం చెప్పండి, ఉందా లేదా లోపల? మా ఆయన లేరు, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు వెళ్ళిపోయింది, మా తాతగారు వెళ్ళిపోయారు, మా అమ్మమ్మగారు వెళ్ళిపోయారు, నా కొడుకు వెళ్ళిపోయాడు, బాబు వెళ్ళిపోయాడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? నువ్వు నీ భక్తి అంతా ఎవరి కోసం చెప్పింది? ఎవరి దగ్గర ఉండడానికి? దేవుడితో ఉండడానికి, నీకు దేవుడు ఉండడానికి. మరి దేవుని దగ్గరికి వెళ్ళినోడు చూసి ఏడుతున్నావు అంటే ఆడి ఆడవాలా, నువ్వు ఆడవాలా, ఎవరు ఆడవాలి? అర్రే ఎలా గెలిపోయినా దేవుడు రమ్మంటే తప్ప ఏ మనిషి క్వశ్చన్ లేదు. బైబిల్ చెప్తుంది ఆయుష్కాలపు దినములని ఆయన గ్రంథంలో లిఖితంలో ఆయన ఒక్క దినము కాకమునిపే ఏది తక్కువ కాదు. ఆ ముగించుకుని ప్రభు నేను రేపు ఎలాగూ రేపు రాత్రికి నేను రమ్మంటున్నావు, ఈ పూట వచ్చేస్తాను, వెళ్ళిపోయి చూద్దాం, క్వశ్చనే లేదు. నేను ఎందుకో మొన్న మా మావయ్య గారు ఆయన చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి సందర్భం కలిగి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంకొక అమ్మాయి తరపు వాళ్ళు కొంతమంది ఎవరు వచ్చి వాళ్ళు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అనే దానికి విశ్లేషణ చేస్తుంటే దానిలోని ఈ చేతిలో రేఖలో ముఖం మీద ముడతలో ఆకాశంలో ఉన్న చుక్కలో చూసి అది చెప్తాడంట ఒక ఆయన. ఆయన కూడా వచ్చాడు, చేతి రెండు ఉంగరాలే ఉన్నాయి. వచ్చి ఆయన అంటున్నాడు, ఏమండి హాస్పిటల్లో ఆయన రమారమి లెక్కలేసి 7-8 గంటల సేపు బెడ్ మీద ఉంటారు కదా అన్నాడు. 7-8 ముందు రోజు కూడా ఉన్నాడు అన్నాడు. కాదు కాదు కాదు, బాగా క్రూషియల్గా అన్నాడు. ఒక నిమిషం ఆలోచించి సరే ఇది ఏది చెప్తున్నాడో చూద్దాంలే అని చెప్పేసి మనకేం నమ్మకం లేదు అంటూ ఆలోచిస్తూ నేను లెక్క పెట్టాను. లెక్క పెడితే ఎగ్జాక్ట్గా ఆ 7 అవర్స్ ఐసీయూలో ఉన్నాడు, 8 అవర్ ఇస్ క్రూషియల్ అవర్, కరెక్ట్గా అలాగే ఉన్నాను. అవునండి అన్నాను. అంటే మీరున్నారా అప్పుడు అన్నాను. నేను మీరు వెళ్ళారండి, మీతో మాట్లాడాలని దొరికాడీడని నేను వెళ్ళాను. అయితే ఆయన లెక్కేసి చెప్పేసి నేను హాస్పిటల్లో ఉన్నది చూసింది నేను, అతను ఈరోజు వచ్చి చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఆ రోజు జరిగింది అంత అతను చెప్పాడండి. ఎలా చెప్పావు అని అడిగాను. నీకు ఎలా తెలిసింది అంటే అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు అతని ఆయుష్కాలం అక్కడ వరకు పెట్టాడు అన్నాడు. ఆ విషయం నువ్వు చెప్పడం పెడితే నేను చూపిస్తానని తీశాను. మా ఒకరి బ్రతుకు దినములన్నింటిలో కృపాక్షమాలు వెంట వస్తాయని చెప్పి బైబిల్లో తీసి చూపిస్తా అని అంటున్నాడు. మీరు బైబిల్ నమ్ముతున్నారండి, నేను దాన్ని నమ్ముతున్నాను అన్నాడు. నువ్వు ఎంత నమ్మినా మధ్యలో దేవుడు అన్నాడు. ఏ దేవుడు చెప్పు? ఆయుష్ని దాచినవాడు భగవంతుడు ఒక్కడే అన్నాడు. అది అలాగన్నావు బాగుంది. ఆ భగవంతుడు ఒక్కడే, ఎవరో నీకు నాకు కూడా తెలియదు, కానీ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గం నేను చెప్తాను, అది యేసుప్రభుదా అని చెప్పి అతనికి సువార్త చెప్పాను. అతను అంటున్నాడు, కరెక్టే లేండి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి. మళ్ళీ అదే కరెక్ట్, అన్ని మార్గాలు అంటే ఒకలా కాదు. ముక్కులో వేసుకున్నా డ్రాప్స్ వస్తుంది, జోబులు వేసుకున్నా డ్రాప్స్ వస్తుంది, కంట్లో వేసుకున్నా డ్రాప్స్ గుంతులోకి వస్తుంది. సారీ ఇక్కడ వేసుకో అయిపోతా. అన్ని దారులు ఒకటి కాదు, ఏ దారిలో ఆ దారి వెళ్ళాలి అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అంటే మీరు యేసుప్రభు దేవుడు అంటారు, నేను మీకు చెప్పేది ఏంటంటే యేసుప్రభు దేవుడో కాదన్నది మన ఇద్దరు గొడవద్దు. యేసుప్రభు మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఎంచుకున్న మార్గాలన్నిటి సత్యం కాదు, సత్యమైన మార్గం నేనే సత్యమని చెప్పిన ఒకే మార్గం. ఎవరికైనా సుమార్త ఇలా మార్చుకోండి, అంతసేపు యేసుప్రభు దేవుడు అని గొడవలు పడకండి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఎంచుకున్న మార్గాలన్నిటికన్నా సత్యమైన మార్గం ఒకటే, అది యేసుక్రీస్తు మార్గం అని మాత్రమే చెప్పండి. చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు ఆ లెక్క రాశాడండి. కరెక్ట్. ఆ లెక్క రాసిన తర్వాత అది జబ్బు వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేక నీ ఆ వృద్ధాప్యం వల్ల కావచ్చు, లేక మరింకేదైనా సామూహికంగా వేసిన బాంబుడితే దాంతో వెళ్ళిపోయినోడం కావచ్చు, టెర్రరిస్టు కార్యక్రమాల వల్ల కాల్ చేసినోడు కావచ్చు, నీ ఆయుష్కాలపు దినములన్నీ ఆయన ఏం చేశాడు? ఇస్ ఎ కౌంటెడ్, ఇస్ ఎ నెంబర్డ్. ఆ నెంబర్ వచ్చేసింది కాబట్టి దానిలో మనకేమి చేయటానికి లేదు. అందుకనే దేవుని దగ్గర ఆయన ప్రణాళిక రాయబడింది కాబట్టి నీ కంటికి కనపడలేదు అని నీకు నీ ఇంట్లో ప్రత్యక్షత వచ్చినప్పుడు ఇంకా దేవుని దగ్గరికి రావాలా దూరంగా వెళ్ళాలా? ఆమెను అడిగారు, ఏమ్మా దేవుని దగ్గరికి రావట్లేదు, చర్చికి కనపడలేదు ఈ మధ్యలో అంటే, ఆయన కాలం చేశారు కదండి, అందుకే కదా దేవుని దగ్గరికి రావాలి, నీ ఇంట్లో దేవుడు పనిచేశాడు కదా, ఎక్కడ చేశాడండి? ఆయన తీసుకెళ్లడంలో నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేవు కదా. మరి ఎవరు తీసుకెళ్లారు? ఆయనే కదా. అందుకే కదా, పొన్ను ఉంచుకుందామంటే ప్రజలు ఉంచగలరా నీ డెడ్ బాడీని? ఉంచరు కదా. ఎందుకు వాళ్ళందరితో పనిచేసేది ఎవడు? దేవుడే కదా అని అంటే మీరు అన్నీ ఇలాగే చెప్తుంటారండి. నేను చెప్పడం ఏంటి, బైబిల్ చెప్పేది కంటికి కనపడలేదు, చెవికి వినపడదు, హృదయానికి అర్థం కాదు, నీ ఇంట్లో అర్థమైతే ఇంకెంత గట్టిగా రావాలి. ప్రవ్వా, మా ఆయన నీతో ఉన్నాడు, మా అబ్బాయి నీతో ఉన్నాడు, మా నాన్న నీతో ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు నాయన, మేము భూమి మీద ఉన్నాం, మా ఆయన అక్కడున్నారు, ఎంత సంతోషం పద, నేను ఇంకా నీతో ఉంటాను ప్రభువా. దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన నీ కుడిపార్శ్వం ఉన్నాడు, కదల్చబడవు. దేవుని మీద ఆశ పెట్టుకో, నీ హృదయం అంతటిని దేవుని మీదకు మార్చుకో, దేవుని మీద ఆలోచన పెంచుకో, దేవుని కొరకు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. కొత్త సంవత్సర వాగ్దానాలు నీ జీవితంలో పొందాలంటే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాల కొరకు నీ పూర్తిగా ఆశ పెట్టుకోమని బైబిల్ చెప్తా ఉంది. ఎఫ్సి పత్రిక 3:3 ఎఫ్సి పత్రిక 3:3 చెప్తుంది, ఎట్లనగా క్రీస్తు మర్మము తీసారా, ఎఫీషియన్స్ చాప్టర్ 3:3, ఎఫ్సిఎల్ కాసిన పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదరు సంగతి గుర్చి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని. అంటే ఏంటి, దేవుని యొక్క మర్మము అతనికి ఏం చేయబడింది, దర్శనము ప్రకారము తెలియపరచబడింది. సో విజన్ నీకేమైనా వచ్చేది ఉంటే, చిన్న దర్శనం నీకున్నా, ఏ రకమైన విషయంలో నీకు ఒక ప్రత్యక్షత వచ్చినా, అది కల కానీ, దర్శనం కానీ, ప్రవచనం కానీ, వాక్యం కానీ, లేక నీవెవరికి చెప్పుకోలేనట్టు ఒక స్వరము కానీ, భాషలు మాట్లాడుతూ ఉండగా నీ హృదయంలోనికి వచ్చేటువంటి ఒక ప్రత్యక్షత కానీ, ఏ సెన్స్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆ ప్రత్యక్షత వచ్చినా, నువ్వు ఇంకా దేవుని మీద ఆశ పెట్టేసుకోవడానికి నువ్వు ఆ ప్రత్యక్షత ఉంది కాబట్టి నువ్వు ఇంకా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఏ రకమైన ప్రత్యక్షత వచ్చినా నువ్వు ఇంకా 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 దేవునితో ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అదే ఒకవేళ నీకు 1% వస్తే 99% బాకీ ఉంది, దాని కొరకు చూడాలి. ఒకవేళ ఒక విషయంలో ఏదైనా ఒక 20% నీకు రివలేషన్ వచ్చి మిగిలింది ఏమవుతుందో తెలియదంటే దాని గురించి కనిపెట్టడానికి దేవుని సన్నిధిని వెతకాలి. ఎక్కువ సమయము నీ హృదయాన్ని దేవుని మీదకు పెంచుకోవడం తీసుకురావాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయడం ప్రారంభిస్తావో నీ జీవిత కాలం అంతటిని ఆయన సంపూర్ణతలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాడు. అందుకే దేవుని యొక్క వాటా ఎంత ఎక్కువగా దర్శనము నీ జీవితంలో ఉంటే దేవుని కొరకు ఇంకా ఎక్కువగా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రియులారా, నీ జీవితంలో జరిగించే ప్రతి పని విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, అది ఆయన యొక్క ప్రత్యక్షత. ఒక సహోదరు చెప్తుంది, పాస్టర్ గారు మరి ఈ సంవత్సరంలోనైనా నేను ఇల్లేమైనా అంది, అంటే నమ్ముతావా కొంటావా అని, అంటే అమ్మడమా అంత ఎక్కడ ఉంది, ఏదో కొంటానేమని ఏదో ప్రార్థన అంది అని అంటే సరే అమ్మా, యోహాన్ సువార్త 14:1 వచనం చూద్దాం, ఏమని తెలుసు, అక్కడ మీ హృదయాలు కలవరపడినవ్వకండి, వెరవనివ్వకండి, నా తండ్రి ఏంట, నీ గ్యారంటీ హౌస్ ఉందమ్మా, కంప్యూటర్ కొట్టగానే యు ఆర్ రిజెక్టెడ్, యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ హౌస్ ఎట్ మధురవాడ అనేం రాదు, ఆ అకౌంట్లో పర్మనెంట్ అక్కడ వచ్చేస్తుంది, ఇదిగో నీ హౌస్ అక్కడ ఉంది, దేవుడు నీ కొరకు నియమించాడు, కంగారు పడకమ్మా, వచ్చేస్తుంది ఇల్లు అని అంటే ఇక్కడైతే అని, ఇక్కడేముందమ్మా భూకంపాలకు పడిపోద్ది, వర్షం పడిపోతుంటే కట్టలు వేసుకోవాలి, చలి ఎక్కువైపోతుంటే మళ్ళీ ఏదో కావాలి, అక్కడేముండదు, ఆకలి దప్పులు ఉండవు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, దాచుకోవడానికి కిటికీలు ఉండవు, తలుపులు ఉండవు, బీరువాలు ఉండవు, ఏ బంగారం ఉండదు, వెండి ఉండదు, ఏ తినడానికి తిండి గురించి గొడవ ఉండదు, నొప్పులు ఉండవు, జబ్బులు ఉండవు, ఎంత సుఖం తల్లి ఆ ఇల్లు అంటే, మీరు భూమి మీద బతకమంటే పరలోకం మీద బతకమంటారు, మీకు అర్థం కాదు ఏంటంటే, మీ ఆశ అంత దేని మీద చెప్పండి సిస్టర్, మీ ఆశ అంత భూమి మీద పరలోకమా, మరి అది ఇస్తానంటే కౌంటర్ గ్యారంటీ నమ్మరే, రుజువేంటి అని అడుగుతారే, అది గ్యారంటీ, వాగ్దానం చేయబడింది, మర్మము వలన నువ్వు ప్రత్యక్షపరచబడాలి, అది నీకు తెలియాలి, అది తెలిసినప్పుడు నువ్వెంత మాత్రం సిగ్గుపరచబడో దాని కొరకు వెళ్ళటానికి సిద్ధపడతావు. అందుకే ఏ చిన్న రెవల్యూషన్ నీ దగ్గరికి వచ్చినా దాన్ని తీసుకోవాలి. ఒక ఆయన అడిగాడు, ప్రాస్టర్ గారు మరి నాకైతే మీరు ఏంటనుకోండి, పగల మరి నాకు ఏటి చేయను కానీ రాత్రి అది వేస్తే తప్ప నాకు నిద్రపడదండి అన్నాడు. వేసుకోవడొద్దు అన్నాడు, నీకు నిద్ర కావడానికి ముందెంతో ఆ మందు అంతే వేసుకో అన్నాడు. అంటే తాగచ్చా అన్నాడు. మరి అదిగో గ్యారంటీలు పాస్టర్ గారు చెప్పారని ఏ ప్రచారాలు, నువ్వు వదిలేదు, అది టీవీలో ఏమైనా పనిచేస్తున్నాడు, నువ్వు ఏం ఇలా మాట్లాడతావు, కూర్చోను, కూర్చున్నాక ఆయన చెప్పాడు ఏంటనండి, నాకు ఏ దర్శనాలు రావండి అన్నాడు. నువ్వు మత్తులు ఉంటే ఏమొస్తాయి, మెలుకుగా ఉంటే దర్శనం వస్తుంది, కానీ నువ్వే బైకులో ఉంటే నేనేం చేయగలను అని, నాకు ఏ దర్శనం రావట్లేదండి, ఎప్పుడు రావట్లేదండి, ఏంటండి ఏ తప్పు చేశానో తెలియట్లేదండి అన్న. నువ్వు ఒప్పుకోగా చెప్తే ఈ తప్పు అంటే ఎవడని ఒప్పుకుంటాడా, తప్పు చేసేవాడిని చెప్పండి, ఏమన్నా అందరూ చేయట్లేదు ఏంటి, అందరితో సంగతి నీ సగం చూసు, సరే ఏదైనా ఒక మాట చెప్పు, పోనీ మరి నువ్వు దేన్నైనా నమ్ముతావనంటే ఎందుకు నమ్మను, మీరు వాక్యం చెప్తే మాత్రం వింటానండి, అదే ప్రత్యక్షత, ఇది ఆలివ్ గ్రీన్ కాదు వాక్యం, ఎవడు గాడిది ఇక్కడ నిలబడి మాట్లాడినా గుర్రం సైక్లించినా అది వాక్యమే, అక్కడ నుంచుని మాట్లాడుతున్నది వ్యక్తి కాదు దేవుని యొక్క శక్తి, మాట్లాడుచున్నది అభిషేకం, బోధించేవాడు అభిషిక్తుడే కానీ మనము కాకూడదు. సో ఆ అభిషేకపు స్వరము నీ దగ్గరికి వస్తున్నప్పుడు దట్ ఈస్ ద రెవల్యూషన్, అదే ప్రత్యక్షత, దాని మీద ఆశ పెట్టుకోవాలి. అంతేగాని పరలోకంలో ఎలాగుంటాయండి, మూడు ఆకాశం అన్నాడండి, అతను తలుపు కింద నుంచి వెళ్తుందా, అది అటుపక్క నుంచి వెళ్తుందా, ఆయన వండర్స్ చెప్పేయండి, వాండ్రసిప్పయా ఇంకే తండ్రసిప్పియా కాదు, నీ హృదయం నీకు అర్థం అవ్వాల్సింది ఒకటే, వాక్యము ఉన్నది, వాక్యము నాకున్న ప్రత్యక్షత. నీ కళ్ళు కనబడే ఉంటే, చెవులు వినబడే ఉంటే, చదవడం రాకపోయినా సరే వినబడినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి నేటి దినాల్లో. సో లిసన్ ద బైబిల్, వాక్యం విను, వినుట ద్వారా విశ్వాసం కలుగు, అది నీకు ప్రకాశమైన వెలుగునిస్తుంది, అదే నీ జీవితానికి కావాల్సిన అత్యుత్తమైనటువంటి ప్రత్యక్షత. ఆశ పెట్టుకో, వాక్యం మీద ఆశ పెట్టుకుని పూర్తిగా దాన్ని వినడానికి, దాన్ని చదవటానికి, దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. మత్తయి సువార్త 4:4 జీసస్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ మధ్యలో ఉన్న విషయాన్ని ఒకసారి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 4:4 Matthew 4:4 మనిషి రొట్టె వలన కాదు కానీ సాతాన్ గడు వచ్చి గట్టిగా మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఇది, దేవుని నోటి నుంచి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడింది. ప్రతి మాట వలన జీవిస్తాడు. 7వచనం అందుకు యేసు, ప్రభు నీ దేవుడైన నీ దేవుని నీవు శోధించవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఏం చేయబడింది? రాయబడింది. 10వచనం యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేంపలనని వ్రాయబడి అనేది. ఇప్పుడు స్క్రిప్చర్ ఏంటి చెప్పండి? ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఈ బైబిల్లో ఉన్నటువంటి లేఖనం ఏదైతే నీకు కనపడుతుందో దట్ ఈస్ అన్ ఎవిడెన్స్. ఇది ప్రత్యక్షత. ఏమండి, దావీదు కాలంలో ఇలాంటి పుస్తకం పట్టుకెళ్ళిన ఎవడన్నాడా? లేడు. కానీ అతను చెప్పినటువంటి ఒక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 119 చూడండి, 119:92 ఎంత ఆ మాట యొక్క విలువను మనం ఆ ప్రత్యక్షతను తీసుకోవటం ప్రారంభించాలి. దేవుని మీద నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమే గనక ఇవ్వకపోతే నా శ్రమయందు నేను నశించిపో. ఏమంటే ధర్మశాస్త్రంలో సుఖమైన పనులు ఉన్నాయా, కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయా? మామూలుగా అయితే సులువైన పని ఒక్కట్లేదు, అన్నీ చాలా కఠినమైనవి. ఆయన అంటాడు ఆ కఠినమైనవే నాకేమిచ్చాయి, సంతోషం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నాకు సంతోషం ఇచ్చాయి. ఈరోజు మీ లోకల్లో తెల్లవారులు ఇచ్చిన వెంటనే మరి ఇప్పుడంటే చాలామంది ఈ సెల్ ఫోన్లు వచ్చాక తగ్గించేశారు. కానీ మరి నేను కూడా ఒకప్పుడు ఎడిక్టెడ్నే. చందమామ వయసులో చందమామ, అదే 9వ తరగతి వరకు చందమామ, జాబిల్లి, బుజ్జ, ఈ పుస్తకాలు ఉండేవి. ఆ తర్వాత జ్యోతి, స్వాతి, అవన్నీ వచ్చేసాయి. ఆ సీరియల్, ఆ భూమి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, సచిత్ర వారపత్రికలు, అవి అంత జ్ఞానం ఎక్కడుంది? అంత సినిమా ఫోకసే కదా. ఆ సీరియల్ సశేషం అన్నాడంటే గుండు పగిలిపోయేది. సగంలో చెడు అనుకుని అలా చూసాం. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఆ వీక్లీ ఎప్పుడు వచ్చేస్తుందా ఆ వీక్ అయిపోతారు. కొంచెం ఎదుగుతున్న కొద్దీ మనకు ఎంతసేపు ఏంటంటే డిటెక్టివ్ నవల్లో చదవాలి, లేకపోతే ఇద్దరు పూరు సురోచనారు అనుకోవాలి. సాహిత్యం మీద పెద్ద ఆశ ఉన్నట్టే పెద్ద ప్రతి ఒక్కరు నవల పట్టుకుని తెగ చదివేస్తాం, లైబ్రరీ పుస్తకాలు అప్పివ్వడం, అద్దెకి తిప్పడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఒక్క నిమిషం, అలా ఎప్పుడైనా క్రైస్తవ ఫ్యామిలీలో బైబిల్ గురించి అలా చదివిన చూసారా? మేమని మధ్యలో వచ్చాము, 25 ప్రభు లేడు నాకు. అప్పుడు చదివామంటే మాకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు మీకు బుద్ధి ఉంది, సిగ్గు ఉంది, చిన్నప్పటి నుంచి దేవుని భయము భక్తి ఉంది. మరి అలా ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని ఆశపడ్డామా? చిన్నప్పటి నుంచి ఎత్తి నోరు బాదుకోవాలి, బైబిల్ చదివావా, బైబిల్ తీసావా అంటే ఇది క్యాలెండర్ తప్ప బైబిల్ తీయడు. అక్కడికి వెళ్ళి దాన్ని ముట్టుకోవడం, దాన్ని చూడటం అయిపోయింది, బైబిల్ చదివేశాను. కట్లేసిపోనే పొలంలో ఇస్సాకు ధ్యానించినట్టు ఈడేమన్నా ఆ క్యాలెండర్లో వాకింగ్ చదివితే కూర్చుంటాడా అంటే అబ్బే నోట్లో టిఫిన్ తినేస్తుంటాడు, ఒక పక్క సెల్ ఫోన్ మాట్లాడేస్తుంటాడు, మరో పక్క పుస్తకం సర్దేస్తుంటాడు, మరో పక్క క్యారేజ్ పట్టేసుకుంటుంటాడు. ఏంటో ఉరుకులు పరుగులే బతుకంత అని వ్రాయబడి ఉన్నది, ప్రత్యక్షత ఉంది. ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకపోతే నేనేమైపోతాను, నశించిపోతాను. నాకు వాక్యం ఇంపార్టెంట్, అది ఆజ్ఞ, అది సులువ, నేను వెతకను, అది ఉంది, దాని ప్రకారం నేను చేయాలి, అది నాకు ఇవ్వబడే ప్రత్యక్షత, దాన్ని ఎందుకు నేను ఆశ పెట్టుకుని దేవుని మీద నిలబెడతాను. నీకు ఆ ప్రత్యక్షత ఇచ్చినవాడు ఎవడు చెప్పండి? పోరంబోక వేషాలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతున్న అనేక బ్యావర్స్ పనులు చేస్తున్న ప్రత్యక్షమైన మనుషుల్ని చూసినప్పుడు నీకు ఒకే దుఃఖం కలుగుతుంది. నా కొడుకు అలా లేడు, సంతోషం ప్రభు నువ్వు కాచావని. అలాంటి హత్యలు, అలాంటి వార్తలు విన్నప్పుడు నీకు అర్థమవుద్ది. అలాంటి యాక్సిడెంట్లు రాత్రులు జరిగినప్పుడు నీకు అర్థమవుద్ది. పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, ఐసీయూల చుట్టూ బయట టెన్షన్లు పడుతున్న రోజు అర్థమవుద్ది. ప్రభు వాళ్ళకన్నా నా పరిస్థితి అంతటి నువ్వు కాచావని. ఎవడు చేశాడు ఈ కార్యమంతా? నీ దేవుడు. ప్రత్యక్షత అని నీకు అర్థం కాలేదా? ఎంత గొప్ప ప్రత్యక్షత ఇది. ఈరోజు రెక్క వచ్చిన వెంటనే ఎగిరిపోతున్న పక్షులాగా ఉన్నారు పిల్లలు. ఏమాత్రం కొంచెం స్టేజ్లోకి వచ్చింది అని అంటే ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, స్నేహితులు అనేటువంటి ఒక దయ్యం వాళ్ళు పట్టుకుని వాళ్ళని ఎగరేసుకుపోతా ఉంది. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ తింటున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, అర్ధరాత్రులు తిండ్లంట, కాలం మార్చుకునేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దేవుని కాపుదల ఉంది కాబట్టి, దేవుని వాక్యం వాగ్దానం ఉంది కాబట్టి, ఆ ధర్మశాస్త్రం ఉంది, నేను దాని మీద ఆశ పెట్టుకుంటా, దేవుని మీద ఇంకా బలం తెచ్చుకుంటా, ఇంకా దేవుని మీద నమ్ముతా, ఇంకా దేవుని కొరకు విశ్వాసం ఉంచుతాని దేవుని మీద పూర్తి స్థాయిలో మన నమ్మకాన్ని ప్రకటిద్దాం. మూడో విషయాన్ని చెప్తున్నాను. మొదటిగా ప్రకృతి సంబంధమైన పరిస్థితులను చూసి నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా తెచ్చుకో. రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్షత మీద దేవుని చూసి ఆనందం ఆశ పెట్టుకో. మూడవదిగా ప్రార్థన మీద నీ జీవితాన్ని దేవుని మీద ఆశ పెట్టుకో. ఫిలిప్పీ పత్రిక 4:6 ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:6 ఫిలిప్పీ పత్రిక 4:6 దేని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని సేవకునికి తెలియచేసి ఆయనకు తెలియచేయుడి. అలనవ్వేరేంటి ఒకసారి మధ్యలో నేను యాడ్ చేశానా? అలా లేదేమో చూడండి, కాలండి. మీ పిల్లలకి ఏ తిరగేసి రాయమని చెప్పండి వెళ్ళి ఎవడైనా. వాళ్ళు ఏం చెప్తారు మీకు? అమ్మా టీచర్ ఇలాగే రాయమంది అంటాడు. బి తిరగేసి రాయండి, ఒప్పుకోరు. మీరు చెప్పండి టీచర్ చెప్పింది చక్కగా డి ఇలాగే రాయిందండి. బీకి డీకి తేడా తెలియకుండా రెండో బడిలో రాసిన వాళ్ళు ఎంతమంది లేరు? మీరు చిన్నప్పుడు మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిని ఉంటామో, బి అలా కాదురా, అరే బీకి ఇటువైపురా, డీకి ఇటువైపురా అని ఎన్నోసార్లు దిద్దాం మనం కదా. మన పిల్లలు అలా చేస్తే ఆఖరికి మీ కోపం వచ్చి ఒక మాట చెప్తారండి, బుద్ధి లేదురా నీకు, మీ టీచర్ ఇలాగేరా చెప్పింది నీకు అంటారా? లేదా అంటే మీ బోధకుడు ఇలా చెప్పాడా అని మీరు గద్దించి ఇది క్రమము ఇది అక్రమము అని మీరు హెచ్చరిస్తూ ఉంటారు, ఇది చెయ్యకూడదు అని చెప్తారు. ప్రతి విషయంలో మీ ప్రార్థనా విజ్ఞాపనలు ఎవరికి తెలియచేయాలి? ఎవరికి? మళ్ళీ చెప్పండి, ఎవరికి? 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 ఏ దేవుడు? మీ సంఘంలో ఉండే దేవుడా మీ దేవుడా? మీ సంఘంలో దేవుడు ఎవడు? ఈడు. మీ దేవుడు ఎవరు? ప్రతి విజ్ఞాపన ఎవరికి తెలియచేయాలి? అసలు నిజంగా చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. అన్నయ్య లేక పాస్టర్ గారు లేక అమ్మగారు లేక అయ్య గారు ప్రార్థన చేయండి అని మీరు పాస్టర్లకు ప్రార్థనా కమాండ్లు ఇవ్వడం మానేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రేయర్ కమాండ్స్ ఇవ్వకండి. మీ పిల్లలకి లేక అమ్మ మీ పిల్లలు ప్రార్థన చెప్పితే ఏం చెప్తావు వాడికి చెప్పిన ప్లేసి ప్రే చేసుకో అని చెప్తావు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, అన్నయ్య ప్రార్థన చేయండి అని. మీరేం చెప్పారు నాకు? ఎవరి కోసం అన్న తర్వాత మ్యాటరు. మీరు నాకు ఇచ్చిన కమాండ్ ఏంటి? నీ కొడుకు ఎలాగ ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు నా కొడుకు ఎవరే కొడక ప్రార్థన చేయరా అన్నట్టు చెప్పి, అన్నయ్య ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? నాకు వార్నింగ్ ఇస్తారేంటి? నేను చేయకపోతే నేను పోతా, మీరు చేసుకోకపోతే మీరు పోతున్నారు. నువ్వు గుర్తు చేసుకో, ప్రతి విషయంలో కూడా మీరు ఎవరికి చేయలే, మీరు చేయటం ప్రారంభించండి. డోంట్ కమాండ్ మీ, డోంట్ కమాండ్ యువర్ పాస్టర్స్, అండ్ డోంట్ బ్యాక్, డోంట్ రిక్వెస్ట్ పాస్టర్స్. ప్రార్థనా బలం సరిపోవట్లేదు, అప్పుడు ఏం చేయాలి? జిమ్కిల్లు, టానిక్ వేసుకో, ఫుడ్ ఎక్కువ తిను, అంటే ఫుడ్ అంటే ఫాస్టింగ్ చెయ్యి, ఆటోమేటిక్గా ఆత్మ విజ్ఞాపన మొదలెట్టేస్తుంది, నీకు బలం చాలపడం ఏంటి? అలాంటి ఏం లేవు. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ కౌంటర్ అని ఏదైనా పెడితే అది కూడా మోసమే. ఎంత మోసం, ఇప్పటికే సిగ్గు రావట్లేదా? నూనెతో గెంతాడని చెప్పి ఆయన పేపర్ గిడిచారు, టీవీలు గిడిచారు, గొడ్లు అమ్ముతున్నాడని ఆయన పట్టుకున్నారు, ఈడెవడో ఇంకేదో ఇస్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్తున్నారు. ఇవన్నీ కౌంటర్స్ ఎందుకో? మీరు మనుషులు నమ్ముతున్నారు, నన్ను నమ్మట్లేదని చెప్పడానికి దేవుడు వాళ్ళని రోడ్డు మీద పెడుతున్నాడు. మీరు ఇంకా పాస్టర్ల చుట్టూ తిరిగితే ఎలాగా? నేను సేవకుడి మీద నాకు దుఃఖం లేదు, సేవకుని చేత చేయించే మీ తప్పుడు పనుల వల్ల దుఃఖం ఉంది. మీరు చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నిజమైన సేవకుడు నువ్వు ఒక కాపరి కింద ఉండి ఉంటే, ఆ కాపరికి నీకు సంబంధం బంధుత్వము ఆ పరిస్థితి సరిగ్గా ఉంటే ఎక్కడున్నా ఏడుస్తాడమ్మా. నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, పరిస్థితులన్నింటిలో దేవుని యొక్క కృప నీ మీద కృమరించాలని, నిర్ణయ కాలమున నేర్పించే ఆ బుద్ధి నీకు తెలియాలని ఏడుస్తాడు. భారం లేనివాడు ఎవడు ఉండడు. అందుకే నీ జీవితం అంతటిని దేవుని మీదకు మలుచుకోవటం ప్రయత్నించాలి. నీ విజ్ఞాపనని ఎవరు తెలియచాలి? ప్రార్థన మీద నువ్వు ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నించే. నీ హృదయం అంతా ఒకటే విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు నా ప్రార్థన విన్నాడు అని నీకు ఒక్క నమ్మకం కలగలేదన్న వాళ్ళు చెప్పండి. నాకు అసలు ఒక్కడ కూడా కలగలేదు సార్ ప్రార్థన విన్నాడనే విషయం నాకు నమ్మకం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ప్రతి ఒక్కరికి ఆయా ప్రదేశాల్లో చాలా. మొన్న సిస్టర్ గారు పార్వతీపురం వచ్చి నాతో ఒక మాట చెప్తున్నారు, అంటే వేరే ఊరు ఆవిడ వచ్చి సీరియస్గా వచ్చి, ఏమండి దేవుడు చాలా మంచోడు కదా పాస్టర్ గారు అని చెప్పడానికి వచ్చావా రాయగడ నుంచి అని. అలా కాదండి, అంటే మా ఆయన గారి విషయంలోనండి నేను అడిగిందల్లా ఇచ్చేసాడండి దేవుడు అని. దేవునికి స్తోత్రం అమ్మా. ఆ తర్వాత వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అని. సిగ్గుమాలిన జనమని, మెడవంగని తరమని, బుద్ధిహీనులని బైబిల్ చెప్పిన విషయం ఎక్కడో లేదమ్మా. ఆ రిలేషన్షిప్ మాత్రం ఇప్పటికీ నడుస్తుంది. ఆ లక్షణం క్రిస్టియన్ రీసైక్లింగ్ అంటే ఇదే. ఎప్పుడు రిపీట్ అవుతాయంటే ఈ మారం చేయించుకో ఏంటి చేయించుకో పాసగా చేత మామా వాళ్ళు ఆమేన్ ఇడు ఏంటి తేడా సేమ్ టు సేమ్ అనిపించుకో చేపించుకో చూపించుకో చేపించుకో. ఎప్పుడు చేయాలి? రోగంగా ఉన్నావా? పెద్దలైనా వస్తారు ప్రార్థన చేయడానికి, పరిచారకులైనా వస్తారు లేక సేవకులైనా వస్తారు. డెఫినెట్లీ దే విల్ మీట్ యూ, దే విల్ ఎన్కరేజ్ యూ, దే విల్ స్ట్రెంగ్థెన్ యూ. పరిస్థితి పడిపోయావా, నీ బలహీనత ఉందా, అప్పుడు పిల్లు అయ్యా నేను పాపంలో పడున్నాను, నేను లేవలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను, కృంగిపోతున్నాను, నిరుత్సాహపడుతున్నాను, దిగజారిపోయున్నాను, లార్డ్ ప్లీజ్ సెండ్ యువర్ సర్వెంట్ అని దేవునికి ఒక్క మొరపెట్టు. తెల్లారేపటికి నీ గుమ్మం కొడతాడు సేవకుడు వచ్చి. ఆత్మ సంబంధమైన వ్యక్తి నీ కుటుంబంలో నిలబడి ఉంటాడు. నువ్వు ఎంతసేపు మా పాస్టర్ గారు రాలేదు ఎందుకు వస్తాడు? నువ్వు ఎవడ జపంలో ఉన్నావు? పాస్టర్ జపంలో, ప్రభు జపంలోకి రా. ప్రభు వైపు తిరుగు. నీ ప్రార్థన విజ్ఞాపన చేత జస్ట్ ఆస్క్ గాడ్. ఒక్క క్షణం ప్రభువాను, వెంటనే ఆయన నీ మొర వింటాడు. ఆయన విననేరకుండా చెవులు మందం కాలేదమ్మా, అది బొమ్మ రాయా రప్ప చెట్ట పుట్ట ఆ చెట్లు కాళ్ళ కింద వేసుకునే చెప్పులే. ఆయన కాదు, నీ గురించి ఆలోచిస్తున్నవాడు, నీ గురించి చింతిస్తున్నవాడు, నీ గురించి చేతుల మీద చెక్కున్నవాడు, నీ పరిస్థితులన్నీ ఎరిగినవాడు, నీ గురించి ప్రతి విషయంలో ధ్యానము ధ్యాస కలిగి విజ్ఞాపన చేస్తున్నవాడు నీ గురించి ఉన్నాడు. హీస్ ఓన్లీ ద ప్లీడింగ్ పర్సన్. దేవుడు నువ్వు ఒకవేళ మీ పాస్టర్ గారే నీ కొరకు ప్రార్థన చేయట్లేదని నమ్మకం నీకుంటే నీకు ఇంకో శుభవార్త చెప్తున్నా. నీ గురించి ప్రభు దేవుని సన్నిధిలో ఆయన కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. సో తప్పక నీ విషయాల్లో ఆయన అంత గొప్ప కార్యం చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. ప్రభు మీద నువ్వు ఆశ పెట్టుకో. 32వ కీర్తనకొద్దాం, మరి భేదం చూద్దాం ఏం జరిగిందో. 32వ కీర్తన 3వ వచనం, Psalm 32:3, 32:3. నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. ఎలా ఉంటే ఎముకలు క్షీణిస్తున్నాయంట? మౌనంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఎంత గొప్ప విషయం అది, మౌనంగా ఉండడం. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నారంట, దేవుడు తన హృదయంతో మాట్లాడుతున్నాడు, తనకు అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి చెప్తే అర్థం అవట్లా. తను మౌనంగా ఉన్నాడంట, మౌనంగా ఉన్నాడంట, అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారంట, ఆయన మౌనంగా ఉన్నాడంట. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ ఉంది, సియోనులో మౌనంగా ఉండుట ఆయనని స్తోతించుటే. పాటలు పాడటమా, చప్పట్లు కొట్టడమా, అరవడమా, కేకలేయడమా, గొంతులేయటమా, లేకపోతే ఇంకేదైనా చేయటమా, మౌనంగా ఉండడమా? అందుకే అక్కడ మౌనంగా ఉండేది స్తుతి అవుతుంది, మౌనంగా ఉండేది ప్రార్థన అవుతుంది. అది ప్రజలకి అర్థం కాదు. ఈ ఈ ఈ ధ్యాన ముద్ర ప్రార్థన కాదు, అటు ధ్యానము కాకుండా, అదే స్తుతి కాకుండా ఇంకేదో చేసే మౌనాలు కొన్ని ఉంటాయి, అలిగి పక్కెళ్ళిపోయి కామ్గా ఉండడం, అది కాదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆర్తనాది వల్ల మౌనంగా ఉండి ఆర్తనాదం అంట. ఏం చేసి ఉంటాడు చెప్పండి? మౌనంగా ఉండి ఆర్తనాదం అంటే ఎలా చేసి చెప్పండి, చేశారా? మౌనంగా ఉండి ఆర్తనాదం అంటే ఇక మనిషి చనిపోవటానికి ముందుకు వచ్చే కేకల్ని ఆర్తనాదం అంటారు. ఆర్ద్రతతో అరిచే అరుపు. మౌనంగా ఉండి చప్పులు రానివ్వండి చూద్దాం. దేవుడు నీ హృదయంతో చేయిస్తాడా పని? నీకు అర్థం కాదు. ప్రార్థన ఒక ఒక ట్రెండ్గా మార్చుకోండి. ఇప్పుడు ఇంత మునుపు మరి మధ్యాహ్నం మన ఎవరో చూస్తున్నానా, అందరూ పడుకున్నారు, ఒకరోడు తెల్లవారులు అరుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ పక్కన ఒక ఆయన గొరక పెడుతున్నాడండి, ఎవరికి ఏది వినపడుతుందో తెలియదు కానీ ఆయన ప్రార్థన ఆయనది, ఈ ప్రార్థన ఇది గొరక ప్రార్థన, అది విజ్ఞాపన ప్రార్థన, రెండు ప్రార్థనలే. ఏదైనా మోకాళ్ళేసి గొరక పెట్టేస్తున్నాడు, ఆడు మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మొన్న ఒక సహోదరుడు చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగించింది. అందరూ వేసవికాలం మంచిగా ఎండగా ఉందని అందరూ బయట పడుకున్నారంట, ఆరు బయట. ఒక 45 ఏళ్ళ స్త్రీ ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. అక్కడ అందరు రాత్రి పడుకున్న మంచి వెన్నెల్లో చల్లటి వాతావరణంలో హాయిగా పడుకున్నప్పుడు లేచి ప్రార్థన చేస్తుంటే పడుకున్న వాళ్ళందరికీ మంట మొదలైందంట. ఏంటంటే, నువ్వు లేకవా ప్రార్థన చేయవా, నువ్వు లేచి ప్రార్థన చేయవా, ఆమె చూడు, ఆమె వయసును చూడు, ఇప్పుడు నువ్వులే అనిపించిందంట. ఎవడకాడు ఎవడు లిగిస్తే ఏమనుకుంటాడు అని సైలెంట్గా దుప్పట కప్పుకొని గమ్ములు లేచిపోయి ఎవడకాడు మోకాళ్ళు లేచి అందరూ మొదలెట్టారండి. ఆ గ్రౌండ్ రాత్రంతా ప్రార్థనలో ఉన్నారట, తెల్లవార్లు ప్రార్థన నడిచిందట. ఎవ్వడికి తెలియకుండా ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక్క సహోదరి చేసిన ఆ హృదయపూర్వకమైన మనఃపూర్వకమైన బలమైన నీతిమంతుని విజ్ఞాపన చుట్టుపక్కల అందరికీ కరెంటు కొట్టినట్టు లేచి అందరూ లేచి ప్రార్థన చేశారు. తెల్లవార్లు ఎవ్వడికి నిద్ర అనేది లేదు, మౌనంగా లేదు, మొర పెడుతూనే ఉన్నారండి. తెల్లవారు లేచిన తర్వాత ఆ తమ్ముడు అంటున్నాడు, నేను లేచినా కానీ రాత్రి నాకు ఒక గంట నిద్ర పోకపోతే తెల్లారిపాటికి నరాలన్నీ లాగేసి బుర్రంతా పార్షును పొచ్చేసి మెడలోంచి వాంతుల్లాగా ఒక రకంగా అయిపోద్దనియా, ఆ రోజు ఎప్పుడు లేదనియా, అలాగే ఎప్పుడు రాలేదనియా అన్నాడు. నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు, ఎవరితో గడిపావు, నీ కరెంట్ కనెక్షన్ ఎవరితో సెట్ అయింది, డైరెక్ట్ మెయిన్తో సెట్ అయింది, అప్పుడు నీకు ఎందుకే ఉంటుంది. మనకంతా బాధ అంతా ఏంటంటే ఒక గంట రెస్ట్ లేకపోతే మౌనంగా ఉండి ఆ అరుపు మొదలెట్టాడంట, ఎముకలు అదురుతున్నాయనంట. దేవునితో విజ్ఞాపన, దేవునితో ప్రార్థన, నీ ఆశ ప్రార్థన దేవుని మీద పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆఖరిగా మరొక విషయం చెప్తాను, ఒక నిమిషం సమయాన్ని బట్టి. మానవ జీవితం అంతట్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని సన్నిధిని బాగా ఆశ పెట్టుకోవాల్సింది, ప్రకృతితో పెట్టుకోవాలి, రెండవదిగా ఆయన యొక్క ప్రత్యక్షతో పెట్టుకోవాలి, మూడవదిగా ప్రార్థనతో పెట్టుకోవాలి, నాలుగవదిగా ఆయన ఫెలోషిప్తో. ప్రసంగి గ్రంథం 4:9 ప్రసంగి 4:9 ప్రసంగి 4:9 ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలము కలుగును, కనుక ఒంటిగాడు ఇండుటి కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. ఒకడు పడిపోతే రెండోడు ఏం చేస్తాడు, లేవనెత్తుతాడు. ప్రసంగి 4:9-12 అంటే ఎప్పుడూ కూడా మంచి ఫెలోషిప్ కలిగి ఉండడానికి ప్రయత్నించండి, హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. అందుకే హెబ్రీ పత్రిక 10:10 చెప్తాడు, సంఘం సమాజంగా కూడుకొనుట మానదు. 10:24 సమయం దొరికిన కొలది మరి ఎక్కువ అలాగే చేయొచ్చు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి, పురుగొల్పుకోవడానికి, అలాగ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించండి. హెబ్రీ 10:24-26 సో ఎక్కువ సమయము నీకు కావలసిన వ్యక్తులతో తిరగడానికి ఆలోచించే నువ్వు ఆయనతో ఎక్కువ ఫెలోషిప్ పెట్టడానికి ప్రయత్నించండి. ఆ రైట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్, మంచి సహవాసంను మనగా నువ్వు పెట్టుకోగలిగితే నీ జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. సో ఆ ఫెలోషిప్ అనేది ఆ మంచి సహవాసం అవ్వాలి. ఆ సహవాసం నేను వాక్యంలో నిలబెట్టాలి, ఆ సహవాసం నేను రోషం కలిగిన పౌరుషం కలిగిన ప్రభు కొరకు బతికేలా చేయాలి. ఆ రోషం కలిగిన ఆ సహవాసం నీ విశ్వాస జీవితం అంతట్లో నిరుత్సాహం అనేది కానీ దుఃఖం అనేది కానీ నీ జీవితంలో ఎప్పుడు ఉండకుండా చేయగలిగేదిగా ఉండాలి. ఆ సహవాసం నేను ఎప్పుడూ కూడా పొడిచేదిగా ఉండాలి, నిన్ను ఎంకరేజ్ చేసేది కాదు, నిన్ను పొడవాలి, నిన్ను పొడిచి ఆ గుడు కట్టుకున్నటువంటి ఆ రక్తము పిండి నిన్ను సమాధానంగా స్వస్థతనిచ్చేదిలాగా ఉండగలగాలి, అది నిన్ను సద్విమర్శతో నడిపించగలగాలి. అలాంటి రైట్ ఫెలోషిప్తో నువ్వు ఉంటే, పురుగొల్పబడే పరిస్థితికి నువ్వు రాగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో నీ వాగ్దానాలన్నీ నెరవేరేలాగా దేవుడు నీకు సహాయం చేసాలనుకుంటున్నాడు. సో పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ మరి అపొస్తలుల కార్యాల గ్రంథాల్లో ఆఖరికి వాళ్ళ సహవాసాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకున్న అలవాటు జైలును కూడా వదలలేదండి. జైల్లో వదిలిందా? పౌలు శైలు ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళినా మొదలెట్టేసేవారు, ఏ ప్లేస్ అని చూసేవారు కాదు, ఎక్కడ ఎవడ అధికారం అని చూసేవాడు కాదు. వార్డులో ఉంటే వార్డులో సంఘం, ఆ జైల్లో ఉంటే జైల్లో సంఘం, ఎక్కడ మేడ మీద ఉంటే మేడగది మీద సంఘం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫెలోషిప్. ఆఖరికి స్టేడియంకి తీసుకెళ్లారు మనం తీర్పు తీరుద్దామని, అక్కడ మీటింగ్ ఎడిశాడు. వదలడు ఎందుకు? ఫెలోషిప్, ఫెలోషిప్, ఫెలోషిప్. ఈరోజు నీ జీవితంలో నిజమైన మంచి సహవాసాన్ని ఎంచుకుని, వాక్య సంబంధమైన సహవాసాన్ని ఎంచుకుని, జీవితానికి సాక్ష్యమైన సహవాసాన్ని ఎంచుకుని ఆ సహవాసంలో నువ్వు అభివృద్ధి పొందడానికి ప్రయత్నించి. మా తాతయ్య గారు అదే చర్చు, మా అమ్మ అదే చర్చు, నేను అదే చర్చు, వాళ్ళందరూ ఒకే సమాధి, నువ్వు అదే సమాధి, డౌట్ ఏం లేదు. అట్లీస్ట్ వాళ్ళైనా గోతులకు వెళ్ళారు, నువ్వైనా ఆకాశంలోకి వెళ్ళదు, కానీ మారు, తప్పు లేదు. జీవము కలిగి ఉండాలి తప్ప నిర్జీవమైన బెంచీలు, ఆ ఫ్యాన్ మీద మా అమ్మగారి పేరు ఉంది, అది చూస్తే నాకు ఎప్పుడు మా అమ్మ గుర్తు చర్చిలో కూర్చున్నట్టు అంది ఒక ఆవిడ. మీ అమ్మ ఫ్యాను గాలిని తిప్పేసుకో, నీ ఫ్యాన్ ఇచ్చేసి అక్కడ. అంతేగాని నీ అమ్మను చూస్తానంటే వెళ్తాడు, ప్రభుని చూడటానికి వెళ్ళక. నీ హృదయంలో ఆ మందిరాలు, ఆ బిల్డింగులు, ఆ ప్రదేశాలు కాదు, కావాల్సింది ప్రభువు. ఆ సహవాసం నిన్ను పురుగొల్పేదిగా ఉండాలి, రోషము పౌరుషంగా నిలబడేదిగా ఉండాలి, ప్రతి విషయం సవాలు చేసేదిగా ఉండాలి, అది నీ జీవితానికి గమ్యముగా, మార్గముగా, ఒక సహవాసంగా నీ పని చేయించేదిగా మారాలి. అంతేగాని ఏదో వెళ్ళాం, విన్నాం, ఇచ్చాం, వచ్చాం, ఆయన వచ్చాడు, ఇచ్చాం, తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు, తిన్నాడు, పద్య అయిపోయాడు, ఇదేనా సాక్ష్యం, సహవాసం? సో సహవాసం మీద పెట్టుకో, నిశ్చయంగా నువ్వు దేవుని మీద ఆనుకుంటావని నేను ఆశపడుతున్నాను. ఆయన నీ కొరకు నిలబెడుతున్నట్టుమాట, ఆయన నా కుడిపార్శ్వం మీద ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. 2018 లోపలికి నువ్వు ప్రవేశించావు, వాగ్దానాలు పట్టుకున్నావు, ఆయన నీ కన్నీరు నిశ్చయముగా సంతోషమవుతుందని చెప్పాడు. నీ కన్నీటి నుంచి వచ్చిన ప్రతి కన్నీటి బాష్పిందు తుడుస్తానన్నాడు. నమ్మండి, అది ఏ బలహీనత అయినా నూతన బలానికి దేవుడు మలచిపోతున్నాడు. ప్రార్థన చేద్దాం.